శ్రోతలు కూడా రేడియో సాయి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఉభయ తారకంగా ఉంటుంది. నేటి విషయమైన పరమపద సోపాన త్రయానికి సంబంధించిన దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రించు అనే అంశంపై శ్రోతలు అడిగిన ప్రశ్నలకు శ్రీ కోట శివకుమార్ గారు స్వామి సందేశాల ఆధారంగా ఇచ్చే సమాధానాలు ఇప్పుడు విందాం. సాయిపథంలో పయనం ప్రశ్నోత్తర కార్యక్రమం మీకోసం.
స్వామివారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈ రేడియో సాయి తెలుగు విభాగం 6వ వార్షికోత్సవ సందర్భంగా ఎంతో మంది శ్రోతలు తమ సాధనలో కలిగేటటువంటి కొన్ని సందేహాలను, సమస్యలను ఈనాడు నివృత్తి కావించుకోవడానికి రేడియో సాయి బృందానికి పంపించడం జరిగింది. మరి మన రేడియో సాయి శ్రోతలందరికీ ఎంతో సుపరిచితులైన శ్రీ కోట శివకుమ గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
సరే గణేష్. సరే అండి. అందరికీ ఈ వార్షికోత్సవ సందర్భంగా ఎంతో హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఉండడానికి చాలా ఆనందంగా ఉందని చెప్తున్నాను. సరే.
మరి ఈనాడు మనం ఎంచుకున్నటువంటి అంశం పరమపద సోపానత్రయం, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసుని త్రుంచు. స్వామి ఫేమస్ గా చెప్పేది బెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్, ఎండ్ ది మైండ్. సో ఇదందరికీ మనకి సాధనా క్రమంలో మనం ఎక్కవలసినటువంటి ఈ సోపానాలు, వీటిని ఏ విధంగా ఆధారం చేసుకుని మనం భగవంతుని వైపుకు పయనం సాగిస్తామో మనం అదే విధంగా ఆ ప్రయత్నంలో ఉందామో. మరి సార్, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన అంటే త్రికరణ శుద్ధి గురించి స్వామి తరచూ చెప్తూ ఉంటారు. సో దాని గురించి మొట్టమొదటిగా మనం చెప్పుకుంటూ ప్రశ్నల్లోకి వెళ్దామా సార్?
తప్పకుండా తప్పకుండా గణేష్. నేను ఈ టాపిక్ గురించి అనుకున్నప్పుడు, శీర్షిక చూసినప్పుడు నాకు మొట్టమొదటి వచ్చిన స్వామి వామాయంలో ఉన్న పుస్తకము మనస్సు మర్మము. అంటే స్వామి 76లో నవరాత్రులకి ఇచ్చిన డిస్కోర్సెస్ ని మనస్సు మర్మము అనే పుస్తకం కింద క్రోడీకరించారు. అది తెలిసిన విషయం ఏంటంటే శ్రోతకి, అందులో స్వామి ఒక మాట, ఒక పద్యం చదివారు ఒకసారి. సర్వ వేదాంత సారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నేను ఒక్కటే అని మనస్సున నుండవలయు. అంటే మనస్సులో ఏముండాలి అన్న ఒక విషయం స్వామి చెప్పకనే చెప్పారు. ఇది ఒక్కటే ఉండాలి, ఇంకే ఉండకూడదు అంటున్నప్పుడు, ఈ ఉండని మనస్సు అంతా మనం మామూలుగా సఫరింగ్ మైండ్ అంటున్నాము. ఏ మనస్సులో ఇది ఉందో అది మాత్రము ప్రజ్ఞానంతో కూడిన మనస్సు అంటున్నాం. కాబట్టి ఈరోజు నేను అనుకోవడం, మన శ్రోతలు అడిగే ప్రశ్నల్లో కానీ మనం మాట్లాడుకునే విధానంలో కానీ ఇవే తొంగి చూస్తూ ఉంటే స్వామి ఇవే విషయాలు మనతో మాట్లాడిస్తారని అనుకున్నాను.
తప్పకుండా సార్. మరి మన ఏవ మనుష్యానం కారణ బంధమోక్షయోహో అంటారు. మొట్టమొదటిగా మనం మన శ్రోత విశాలాక్షి గారు సింగపూర్ నుంచి అడిగిన ప్రశ్నను చూద్దాము. క్రమశిక్షణ పాటిద్దామని ప్రయత్నిస్తున్నాను కానీ ప్రతిరోజు ఏదో కారణంగా క్రమం తప్పుతున్నాను. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఉదాహరణకి ఎక్కువగా ఫోన్లో మాట్లాడడం వల్ల సమితిలో భజన సమంగా పాడలేకపోతున్నాను, తప్పు చేస్తున్నాను అనిపించింది. మరి దీనికి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు సార్?
ఇందాక నేను చెప్పిన మనస్సు మర్మము ఆధారంగానే ఒకటి చెప్తాను. స్వామి మనకి రెండు విషయాలు చెప్తున్నారు ఇక్కడ విశాలక్షి గారు. ఒకటి మనస్సు గురించి చెప్తూ ఆయన అన్నారు, మనస్సు ద్విపాత్రాభినయం చేస్తోంది అన్నారు. అంటే ఇదే మనని ఒక ఫేస్ పెడుతుంది, ఇంకో ఫేస్ రెండు ఫేసెస్ ఖర్చు పెడుతుంది. ఎన్నో విధాలుగా అర్థం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. స్వామి అందులో ఉదాహరణలు ఇచ్చారు. ఒక ఉదాహరణ ఏమిచ్చారంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఈ గుచ్చుకున్న ముళ్ళు తీయాలి అంటే ఇంకో ముళ్ళుతో తీయాలి, అంటే పదునైనగా ఉన్న దాంతో తీయాలి. ఇది గుచ్చుకునేది అది గుచ్చుకునేది, కానీ ఇవి గుచ్చుకునేది ఉపయోగపడుతోంది, ఆ గుచ్చుకునేది అది మనకి నొప్పి కలిగిస్తోంది. ఇది ఇటువంటిది మనస్సు, రెండు పనులు అదే చేస్తుంది అన్నారు స్వామి. ఇంకో విషయం ఏమన్నారంటే మనస్సు స్వతసిద్ధమైన రూపు లేనిదే అన్నారండి. అందులో ఒక పారే నీరు తీసుకుంటే దానికి ఎటు వెళ్తుంటే దాన్ని బట్టి షేప్ ఫామ్ ఉంటుంది. అగ్ని చూసుకుంటే దానికి ఒక రూపం ఉంటుంది, ఏ విధంగా గాలి అది ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. తర్వాత స్వామి ఒక కత్తి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఈ కత్తికి కూడా స్వతసిద్ధంగా ధర్మం అంటూ లేదు, అది ఏ పనికి ఉపయోగిస్తే ఆ పని ఉపయోగపడుతుంది. ఇటువంటి ఎన్నో చక్కని ఉపమానాలు స్వామి పుస్తకంలో ఇస్తూ మనస్సు గురించి చెప్తూ అన్న విషయాలు మనం ఆధారంగా తీసుకుని మాట్లాడుకుంటే విశాలాక్షి గారు, మీరిప్పుడు భజనకి వెళ్లాలి అనుకున్నా కూడా మనస్సు ఫోన్ లో మాట్లాడడం లాంటి విషయం గురించి చెప్పారు. ఇది మీరే కాకుండా అందరికీ మనందరికీ ఉన్న విషయాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్న విషయం గురించి మీరు చెప్పారు. ఈ రెండు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అయితే ఒక టెక్నిక్ ట్రై చేయొచ్చని అనిపిస్తుందమ్మా. ఏంటంటే భజనకి మొదట వెళ్లాలి నేను అని అనుకుంటే మనసుకు ఎక్కడన్నా కొంచెము కష్టతరంగా అనిపిస్తూ ఉంటే మొదట సుఖంగా అనిపించే ఫోన్ చేసుకుందాము అని ఒక ఆశ్వాసం కలిగిస్తుంది. అది ఫోన్ ట్రై చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఏది ప్రెజరబుల్ గా ఉంటుందో ఏది సుఖమిస్తుందో దాన్ని తొందరగా వదలబుద్ది కాదు మనసుకి. అందువల్ల మళ్లీ తర్వాత పోస్ట్పోన్ చేస్తూ వెళ్తుంది ఆ కష్టాన్ని మెల్లిమెల్లిగా. దీనికి స్వామి ఒక చక్కని మంది ఇచ్చారు మనకి. స్వామి ఏమన్నారంటే ఫస్ట్ నీకు ఏది ఇష్టం లేదో అది తినంటారు. నీకు ఫస్ట్ ఏది కష్టంగా ఉంటుందో ఆపనిచ్చే. అంటే ఒకవేళ కనుక మనస్సు మొరాయిస్తుంటే భజనకి వెళ్ళడానికి ఫస్ట్ భజన ప్రాక్టీస్ చేసేసుకుని అయిన తర్వాత మనసుకు చెప్దామమ్మా, తప్పకుండా అయిన తర్వాత దీని తర్వాత నేను చేసుకుంటాను ఫోన్ కాల్ అని చెప్పండి. ఏమో భజన ప్రాక్టీస్ చేస్తుంటే ఇది ఎంత చక్కగా వెళ్తూ ఉంటుందంటే ఫోన్ కాల్ కి టైమే ఉండదేమో అసలు, అయినా కూడా పర్వాలేదు ఆనందంగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం సత్యం, ఇందులో ఈ విధంగా చేసుకుంటే గిల్టీ ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు తప్పకుండా. ఎందుకంటే మనం చేయాల్సిన పని చేసి ముందరికెళ్తున్నాం కాబట్టి గిల్టీ ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు.
చాలా బాగుంది సార్. మరి మనం రెండో ప్రశ్నలోకి వెళ్దాము. అది కూడా మన విశాలాక్షి గారు పంపించారు. మనసుని ఆలోచనలు, మనసులో వచ్చే ఆలోచనలు అణచుకోవడం ఎట్లాగా అన్నారు.
ఇప్పుడు లోపల వచ్చే ఆలోచనలు అని మనం అనుకున్నప్పుడు స్వామి ఒక మాట అన్నమాట ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం, దీని ఆధారంగా మాట్లాడుకుందాము. బయట కనబడే ప్రపంచం అంతా కూడా లోపల ఉన్నదానికి ఒక ప్రతిబింబం మాత్రమే అన్నారు స్వామి. ద వరల్డ్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ ద మైండ్ అన్నారు. అంటే లోపల ఏది మనం మనస్సులో అనుభవిస్తున్నామో ఇది బయట ఉన్నదానికి ప్రతిబింబం అవడంతో ఏమవుతోంది అనేసరికి లోపల ఎంత నిశ్చలంగా ఉందో బయట ఎంత నిశ్చలంగా కనబడుతోంది, లోపల ఎంత సంచలనం ఉందో బయట ఎంత సంచలనం కనబడుతోంది. కాబట్టి ఇక్కడ కొంతవరకు మనకి నిశ్శబ్దం కావాలి, కొంతవరకు మనకి కామ్నెస్ కావాలి అని అనుకుంటే అఫ్కోర్స్ బయట కామ్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ లోపల కామ్నెస్ ట్రై చేయడమే బెటర్. అవి ఈ రోజు మనం, నేను ఐఎమ్ వెరీ షూర్, మనం మాట్లాడే ఆ పద్ధతిలో స్వామి చాలా విషయాలు చెప్పి చాలా చోట్ల చెప్పిన విషయాన్ని మనం చెప్పుకుంటాం, ఏ విధంగా ఈ లోపల ఇన్నర్ కామ్నెస్ ఎలా వస్తుంది అని.
చాలా బాగుంది సార్. మరి తరువాత ప్రశ్న మన ప్రశాంతి ఇండియానా యుఎస్ నుంచి రాస్తున్నారు. మౌనం ఎలా అలవర్చుకోవాలి? మౌనం అంటే నోటితోనే కాదు మనసులో కూడా అలజడులు తగ్గాలని స్వామి చెప్తారు, అది ఎలా సాధ్యమవుతుంది?
స్వామి చాలాసార్లు జోక్ చేస్తూ ఉండేవారు. ఒకసారి స్వామి చెప్పారు, మౌనంగా ఉండాలనుకున్న ఒకతను మౌనం కుదరక ఇంట్లో వాళ్ళు వచ్చి ఆయన మెడిటేట్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఏ విధంగా వాళ్ళపైన అరుస్తారు, ఆ మౌనాన్ని పోగొట్టుకుంటారు అని. కాబట్టి ఫోర్స్ఫుల్ గా చేసేది మౌనం కాదు ఏ విధంగా. అయితే స్వామి ఒక మాట అన్నారమ్మా, యూ కెన్ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ వెన్ సైలెన్స్ రీన్స్ ఇన్ ద మైండ్. అంటే ఆటోమేటిక్ గా భగవంతుడు పాదస్పర్శ, భగవంతుడి ఉనికి మనకు తెలుస్తుంది మన లోపల వెన్ సైలెన్స్ ఇస్ దేర్. అంటే భగవంతుడు ఉనికి తెలియడమే సైలెన్స్ ఉంది అని చెప్పడానికి ఒక తార్కాణం అని చెప్తున్నారు. అయితే ఎట్లా వస్తుంది అంటే, మొట్టమొదటి స్వామి అనేది ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న మాట విశాలాక్షి గారు అడిగిన ప్రశ్నకి ఏ విధంగా చెప్పుకున్నామో అక్కడే కంటిన్యూ చేస్తున్నాము. ఈ బయట ఉన్న ప్రపంచానికి మనకి ఐదు గేట్వేస్ ఉన్నాయి లోపలికి డేటా ఇన్ఫర్మేషన్ రావడానికి. ఇది ఐదు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాల ద్వారా కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు ఆగ్రాణిస్తోంది. ఈ విధంగా ఇవన్నీ ఈ డేటా మొత్తాన్ని లోపలికి వరుసగా తీసుకొస్తున్నది. ఎటువంటి క్వాలిటీ డేటా వస్తోంది అన్న దానిపై డిపెండ్ అవుతుంది లోపల ఎంత నిశ్చలంగా ఉంది, సైలెన్స్ ఉంది అనడానికి. ఆటోమేటిక్ గా మనందరం ఒక చక్కని న్యాచురల్ సీనిక్ ప్లేస్ కి వెళ్లి ఎంతో చక్కని హిల్ స్టేషన్ అనుకుందాము, ఎంతో ప్రశాంతంగా ఉంది, అక్కడ ఉండేసరికి మనకు కూడా లోపల ప్రశాంతతగా అనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడబుద్ది వేయదు, ఎవరు అక్కడికి వెళ్ళి అరవబుద్ది వేయదు అంతగా. ఎందుకవుతుంది అంటే తీసుకునే డేటా బట్టి ఉంటుంది. అదే ఒక మార్కెట్ ప్లేస్కి వెళ్లేసరికి ఏంటంటే మనకు చికాగ్గా లోపల ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్, ఎటువంటి లోపలికి వస్తుంది అనేది మైండ్ లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. రెండోది, లోపల శాంతి మనకు ఉందా లేదా అని ఎవరు కూడా అసలు సందేహపడక్కలేదు. స్వామి అన్నారు, అంతఃకరణము యందు శాంతి సౌభాగ్యములు అంతర్లీనముగా ఎప్పుడూ గ్రహిస్తూనే ఉంటాయన్నారు స్వామి. ఇది అందరికీ అండి, మీరు నేను కాదు, అందరికీ మనందరికీ వర్తించిన విషయం ఏంటి అంటే, త్రివేణి సంగమంలో సరస్వతిలాగా కనబడకుండా ఉన్నా కూడా అది ఎప్పుడు ఎట్లా పారుతోందో అంతర్లీనంగా, అదేవిధంగా శాంతి మనందరిలో పారుతోంది అని గుర్తుపెట్టుకోవాలి. మరో ప్రశ్న వస్తుంది, అందరిలో శాంతి ఉంటే ఎందుకండి శాంతి కనబడట్లేదు ప్రపంచంలో మనుషుల్లో అని అనుకుంటాం. కాబట్టి అప్పుడు స్వామి అంటారు, ఎందువల్ల అంటే పైన మట్టి కప్పేస్తుంది, మడ్ కప్పేస్తుంది. ఎటువంటి మడ్ అంటే స్వామి అన్నారు, కామ క్రోధ లోభమోహాలు. ఇటువంటి మట్టి కప్పేసింది కాబట్టి అంతర్వాహిని కనబడట్లేదు. కాబట్టి లేదు అని చెప్పడానికి అసలు లేదు, తప్పకుండా ఉంది. ఈ నమ్మకంతోనే మనం సాధన చేయాలి. అయితే ఈ మట్టి తీసేసే ప్రయత్నమే మనం చేసే సాధన అంతా.
చాలా బాగుంది సార్. ఎందుకంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ మస్క్ డీర్ ఎలాగైతే తనలో ఉన్న ఆ సుగంధాన్ని వెతుక్కుంటూ బయటకు వెళ్తుందంట, అదేవిధంగా మనం కూడా మనలో ఆ శాంతి ఈ ఆనందం అనేది దాచుకుని కూడా మనం బయట వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.
ఇంకో చక్కని మాట స్వామి చెప్పారు, ఉదాహరణ ఇచ్చినప్పుడు గుర్తొచ్చింది గణేష్, స్వామి ఎవ్వరూ చెప్పని మాట ఒకటి చెప్పారు. అందరూ మస్క్ డీర్ గురించి, కస్తూరి మృగం గురించి ఎగ్జాంపుల్ చెప్పారు చాలా మంది, కబీర్ వాళ్ళంతా చెప్పారు. చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఏమన్నారంటే అది చాలా ఉదాసీనంగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడా దానికి అది ఎక్కడి నుంచి వస్తుందో స్మెల్ తెలియక అన్నారు. స్వామి మీరు గమనిస్తే గనక స్వామి రాసిన వామయంలో స్వామి ఏం చెప్పారంటే అది వెతికి వెతికి అలసిపోయి ఒక చోట పడుకుంటుంది, పడుకుంటున్నప్పుడు అది లోపలికి ముడుచుకుని దాని ముక్కు దాని కడుపు దగ్గర పెట్టుకుంటుంటే అప్పుడు దాన్ని తెలుస్తుంటే దాని లోపల నుంచి వస్తుంది. ఇది చాలా గొప్ప టర్న్ స్వామి ఇచ్చారనమాట. అంటే అందరికీ కూడా ఈ జీవితంలోనే నాలో ఉన్న తత్వాన్ని తెలుసుకునే ఛాన్స్ ఉంది, నాలోనే ఉంది అని తెలిసే ఛాన్స్ ఉంది అని అంత గొప్ప ఆశ్వాసం ఇస్తున్నారు స్వామి.
చాలా బాగుంది సార్. మనం తర్వాత ప్రశ్నకి వెళ్దాము. ఈ పేరు తెలియచేయలేదు ఈ శ్రోత, కానీ మనం ప్రశ్నని గమనిద్దాం. మనసును నియంత్రించాలని తెలుసు, కానీ వాస్తవానికి వస్తే అది అసాధ్యం అనిపిస్తుంది, ఎంతో చింతగా ఉంటుంది.
ఇది చాలా మంది మనకి బాగా రిలెవెంట్ క్వశ్చన్ అని అనుకుంటున్నాను. ఎవరు రాశారో బ్రదర్ గాని సిస్టర్ గాని వాళ్ళకి నిజంగా మనం ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే అందరికీ ఉన్న ఒక ప్రాబ్లం. స్వామి ఒకసారి కథ చెప్పారు, కథ మొత్తం చెప్పడానికి చెప్పుకోవడానికి మన టైం లేదు కానీ చాలా టూకీగా చెప్తాను. ఇది కాశీరాజు గురించి కథ చెప్పారు. ఒక కాశీరాజు ఉండేవారట, అప్పట్లో ఉన్న రూల్స్ బట్టి ఆ కాశీలో ఏం చేసేవారట అంటే ఒక రాజును ఎన్నుకున్నప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే వాళ్ళని పాలించేట్టు చేసి తర్వాత వాళ్ళని క్రూరమృగాల దీనికి వదిలేసేవాళ్ళుట, చనిపోయేవాళ్ళుట, ఒక ఐలాండ్ లో వదిలేసేవారట. అయితే 9 మంది రాజులు వచ్చారట, వాళ్ళందరూ కూడా అట్లా బలైపోయారు, భయపడుతూ ఉన్నారు ఏమవుతుంది అని 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాలు రాజ్యం ఉన్నా కూడా 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఆ చావు గురించి మృత్యు గురించి భయపడుతూ వాళ్ళు రోజు చనిపోయారు, అక్కడ చివరికి చనిపోయారు. అయితే ఒక 10వ రాజు వచ్చి అతను చాలా తెలివిగలవాడు, అతను రాజ్యాన్ని చక్కగా పాలించడమే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో అక్కడ ఉన్న ఆ ద్వీపాన్ని క్రూరమృగాలు అవన్నీ కూడా సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లి దాన్ని చక్కని గొప్ప నగరంగా మార్చి ఈ 5 సంవత్సరాలు తన రాజ్యం కాశీలో అయిన తర్వాత అక్కడికి మళ్లీ వెళ్లి అక్కడ రాజ్యం చేశాడని స్వామి గారు చెప్పారండి. ఇది చెప్తూ స్వామి ఏమన్నారంటే, ఈ హెమున సుఖీయింప హేమతారక విద్య, పరమున సుఖీయింప బ్రహ్మ విద్య అని చెప్పారు. రెండు ఉండాలన్నారండి స్వామి, ఇక్కడ సరిగ్గా పాటించాలి అక్కడ పాటించాలి. కాబట్టి ఇక్కడ మనము భయపడాల్సిన విషయం అసలు లేదు. ఈ జీవితం గురించి స్వామి చెప్తూ కొన్ని అన్ని మాటలు మనం స్వామి మాటలు చెప్పుకున్నాం. జీవితము సుదీర్ఘ ప్రయాణము అన్నారండి, ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది. కాబట్టి మనకు ఒకరోజు ఇన్స్పిరేషన్ లో సాధన చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి డిఫీట్ ఉన్నా ఏం పర్వాలేదు, దాంతో ఏంటి డిసప్పాయింట్ కాయే అవసరం అవ్వకూడదు స్వామి డివోటీ అన్నవాళ్ళు. రెండోది, లక్ష్య సాధన అనేది భగవద్ అనుగ్రహం అన్నారండి స్వామి. ఎవరికి అసలు జీవితంలో లక్ష్యం ఉంది అది సాధించాలి అని కలిగిందో వారిలోనే ఫస్ట్ సీడ్ స్వామి వేసేశారు అది అనుగ్రహం. మూడోది, ఆదర్శవంతమైన సాధన జరగాలంటే ఉత్సాహం చాలా ముఖ్యం అన్నారండి. ఉత్సాహం ఉండాలి, ఇన్స్పిరేషన్ మోటివేషన్ లేకుండా ఏ పని జరగదు. ఆఫ్టర్ ఆల్ ప్రాపంచికంగా వరల్డ్లీ విషయాలే జరగవు, ఇంకా స్పిరిచువాలిటీలో జరుగుతుంది. నెక్స్ట్ 4th థింగ్, ఉత్సాహానికి ముఖ్య అవసరం ఏమిటి అంటే సత్సంగం సద్విచారణ. సత్సంగం ఏ కంపెనీ మనం పెడుతున్నాం అన్నదే మనం డిసైడ్ చేస్తోంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే స్వామి మనతోనే ఉన్నారు అన్న మాట మర్చిపోవద్దండి. మనము ఎవ్వరు కూడా మనం మర్చిపోకూడదు. ఇంత వెంట అజంటాన ఆయన అన్నప్పుడు ఎందుకు ఆయన అబద్దం చెప్తారని అనుకుంటున్నామా? ఆయన అసత్యం చెప్పే మాట లేదు, ప్రసక్తి లేదు. కాబట్టి ఆయన మనతోనే ఉన్నప్పుడు మీరు దేని గురించి భయపడుతున్నారు? ఇప్పుడు మీరు వెళ్లి మళ్ళీ మీ ప్రశ్న మీరే చూసుకోండి, అంత నిస్పృహతో మీరు ఉంటారా? ఇది ఇంపాసిబుల్ అంటారా? ఇంపాసిబుల్ కి మీరు చెప్పండి స్వామి నాతో ఉన్నారు అని, ఇంకా చూడండి ఏమవుతుందో.
స్వామి ఇప్పుడు చెప్తారు కదా, ఇంపాసిబుల్ అనే వర్డ్ నా డిక్షనరీలో లేదు, ఐఎమ్ పాసిబుల్ అని చెప్పు. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ
అంతే.
స్వామి చెప్పినట్టు ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమం ఒక సాధకుడి జీవితంలో అలవర్చుకోవలసిన గుణాలు ఇవన్నీ అంటారు స్వామి.
అవును, చాలా బాగుంది.
సో తర్వాత ప్రశ్నకు వెళ్దాం సార్. మనం ఈ విజయవాడ నుంచి ఒక శ్రోత రాశారు ఇట్లాగా, మనసులో వచ్చిన మంచి ఆలోచనలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణం ఏంటి?
దీనికి కూడా నేను రెఫరెన్స్ మళ్లీ శ్రోతలకి మనసు మర్మం నుంచే ఇవ్వదలుచుకున్నానండి. స్వామి అందులో ఒక లైఫ్ సైకిల్ ఇచ్చారు, ఏ విధంగా ఇది జరుగుతుంది, మనలో జరిగే ఆలోచనా క్రమం ఏ విధంగా ఉంటుందని చెప్తూ స్వామి అన్నారు. మొత్తానికి చింతన వల్ల మన అనుభవం జరుగుతోంది, అనుభూతికి చింతనే కారణం అని స్వామి చెప్పారు. ఇది ఎలా జరుగుతుందంటే పదార్థ చింతనగా స్టార్ట్ అవుతుంది. దేని గురించి ఆలోచిస్తున్నాను? ఇప్పుడు నా ఎదురుకుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. తర్వాత ఆ ల్యాప్టాప్ ఆలోచిస్తూ ఉన్నందువల్ల ఎక్కువ దాని గురించి తలుస్తూ ఉండడం వల్ల ల్యాప్టాప్ తాలూకు సంస్కారం ఒకటి నాలో ఉంటుంది. ఇది నా ఎదురుకుండా లేకపోయినా కూడా దీని గురించి ఆలోచించే పద్ధతి వస్తుంది. ఆ సంస్కారం నాలో వచ్చేసరికి తర్వాత ఎక్కువ కాలం ఇంకా ఆ విధంగా నేను కంటిన్యూ చేస్తూ ఉంటే ఇది వాసనగా మిగులుతుంది. వాసనగా అంటే చాలా సూక్ష్మ రూపంలో ఉన్న ఆలోచన. అది సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉండడం వల్ల పోయింది అని నేను అనుకున్నా కూడా అది నన్ను వెంటాడుతూనే ఉంది. సబ్ కాన్షియస్ అంటూ ఉంటాం మన సైకాలజీలో. ఎందుకు కొన్ని పనులు చేస్తున్నావు మనకు తెలియదు, కానీ చూసుకుంటే తెలుస్తుంది, ఓహో నిన్న జరిగిన ఒక కాన్వర్సేషన్ ఏంది, దానివల్ల ఈ రోజు నేను ఈ మాట అన్నాను, కానీ నేను మాట్లాడుతున్నప్పుడు నాకు విషయం తెలియదు అని తర్వాత చూసుకుంటే అర్థమవుతుంది దానివల్ల అన్నాను అని. ఇది సబ్ కాన్షియస్ అనమాట. ఆ ఏదైతే ఎక్కువ సబ్ కాన్షియస్ గా నాలో నడిచిందో వాసన, దానివల్ల నా బుద్ధి ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది. బుద్ధి అనేది అది డిస్క్రిమినేటింగ్ పవర్, కాబట్టి నేను ఏం చెయ్యాలి కార్యశీలత కార్యదక్షత అంతా కూడా బుద్ధి నిశ్చయిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి వాసన బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసరికి ఏమవుతుంది, నాలో ఒక విధమైన విశిష్టత్వం అంటే ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఒకటి వస్తుంది నాలో. అది ఈ జరిగిన ఈ మొత్తం క్రమం వల్ల స్పెషల్ గా ఒకటి తయారవుతుంది, దాన్ని బట్టి నా అనుభూతి ప్రపంచంలో వస్తుంది. సో ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఈ ప్రపంచంలో ఒకటే ప్రపంచం అయ్యి అందరు ఎదుర్కొంటే ఒకటే జరుగుతూ ఉన్నా కూడా అందరి అనుభవం అనుభూతి వేరుగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ క్రమం వల్ల అనమాట. కాబట్టి స్వామిస్తున్న దాంట్లో నుంచి మనకు అర్థమయ్యేది ఒకటే, ఏమిటంటే మన అనుభూతి మారాలి, అనుభవం మారాలి అంటే మన చింతన మార్చుకోవాలి అంతే, అంతకన్నా ఏమీ లేదు. మొట్ట ఎక్కడ మొదలైందో ఆ చింతన మాటల దాని నుంచి మనం స్టార్ట్ చేస్తే అనుభవం మారిపోతుంది.
అది ఆ చింతనను భగవత్ చింతనగా మార్చుకుంటే ఎగ్జాక్ట్ చాలా మంచిగా తయారవుతుందని స్వామి చెప్తారు.
అవును,
అదే కాకుండా స్వామి చెప్పినట్టు సో థాట్ రీప్ అండ్ యాక్షన్, అది ఎట్లాగో ఒక క్యారెక్టర్ గా మన ఒక వ్యక్తిత్వంగా మారిపోతుందో అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచనలో అంటారు.
బెస్ట్ ఎగ్జాంపుల్ గణేష్ నాకు అనిపించేది ఏంటంటే హిరణ్యకశిపు ప్రహ్లాద వృత్తాంతం. ఒకటే ఫ్యామిలీలో ఒక మెటీరియలిస్ట్ ఒక స్పిరిచువలిస్ట్ ఉంటే ఏమవుతుంది, ఒక నమ్మిన వాడు ఒక నమ్మని వాడు ఉంటే ఏమవుతుంది, నమ్మని వాడు కాదు 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 అని నమ్మివాడు అట్లా తయారాడు, నమ్మిన వాడు ఒక విధంగా తయారాడు, చివరికి ఇద్దరికి ఒక ఘట్టం వచ్చింది, ఆ ఘట్టంలో వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ అనమాట. ఆ ఫేస్ ఆఫ్ లో ఏమైంది, నమ్మని వాడు ఏమన్నాడు, ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని అడుగుతుంటే ఈయనకి నవ్వొచ్చి ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ లేడు అని చెప్తాడు, ఈయన ఇందుగలడు అందులేడు సందేహం వెళ్ళదు అని చెప్పాడు. అది ఎందుకు చెప్పుకుంటున్నామంటే పురాణాల వృత్తాంతాలన్నీ కూడా ఈ విధంగా మనకి ఎంతో పనికొచ్చేవి. ఆలోచించవలసింది, మనం ఎంత మెటీరియలిస్ట్ ఎంత నమ్మకలేని విశ్వాసం లేని స్థితిలో ఉన్నా కూడా హిరణ్యకశిపుడికే ప్రహ్లాదు పుడతాడు అని చెప్పేది వృత్తాంతం. అంటే నువ్వు ఎక్కడికో వెళ్లి నువ్వు కుంగిపోవక్కలేదు, నీలోనే ఏవైతే మెటీరియలిస్ట్ థాట్స్ ఉన్నాయో విశ్వాసం లేని థాట్స్ ఉన్నాయో అక్కడే ఆహ్లాదం ప్రహ్లాదం కూడా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం.
స్వామి ఈవెన్ రామాయణం మహాభారతాల్లోని దుర్యోధనుడు ఎగ్జాంపుల్ ఒకవైపు అయితే రావణాసురుడు ఎగ్జాంపుల్ ఇంకోవైపు చెప్తారు స్వామి. రావణాసురుడికి పాపం ఎన్నో చేయాలని ఉండేది అట్ల లంక కోసం, ఇట్లాగా ఆకాశాన్ని భూమిని కలపాలని, ఉన్న సెలైన్ వాటర్ అంతా స్వీట్ వాటర్ చేయాలని, కానీ వచ్చిన మంచి ఆలోచనల్ని కార్యరూపం దాల్చకుండా చెడు ఆలోచనల్ని కార్యరూపం దాల్చాడు.
అవును,
దుర్యోధనుడికి తను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా తను ఆ విధంగా పాండవుల వైపు ఇంత చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఇవ్వకుండా ఉండేటట్టు
చేసుకున్నాడు.
సో ఇట్లాగా స్వామి చాలా చక్కగా చెప్తారు, మనం థాట్స్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ దాంట్లో వచ్చిన మంచి థాట్స్ ని మనం పిక్ చేసుకుని దాని కార్యరూపం దాలిస్తే మనకు చాలా మంచిదని స్వామి చక్కగా
చెప్తున్నారు. చాలా మంచి మాట.
సో మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం సార్. ఇది విజయవాడ నుంచి రాశారు. కర్తవ్యాల్లో కొన్నింటి పట్ల ఆకర్షణ, కొన్నింటి పట్ల అయిష్టత ఉంటే దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి?
కరెక్ట్. స్వామి మొట్టమొదటి మనకి చెప్తున్న మాట ఈ రాగద్వేషాలు, అంటే లైక్ అండ్ డిస్లైక్ అని ఏదంటున్నామో, ఇష్టము అయిష్టము అనేది, రాగద్వేషాలు అనేది మన చిత్తశుద్ది బట్టి వస్తుందని స్వామి చెప్తారు. చిత్తశుద్ది అంటే అర్థం ఏంటంటే మనలో ఎంత ప్రిపేర్డ్నెస్, ఎంత రెడీనెస్ ఉంది. బై నేచర్ ఏ కార్యము కూడా లైకబుల్ డిస్లైకబుల్ అని ఉండదు వాటి అందు. కాకపోతే నాలో ఏదో ఒక తత్వం దాన్ని నాకు ఇష్టము అయిష్టమని చెప్తాను. అందుకని స్వామి అంటారు, కష్ట సుఖములు కర్మలు అనకండి, మన ఇష్టలోపమే కష్టమవునండి అన్నారు స్వామి. సో బయట ఏమీ అదేది కష్టం అనేది లేదన్నారు స్వామి, మన ఇష్టలోపం మాత్రం కష్టంగా ఉంటుంది, ఇష్టలోపం ఉంది. సో స్వామి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు చిత్తశుద్ది గురించి. చెప్తూ రావణాసురుడు కూడా వాడు చిత్తశుద్ది కోల్పోవడం చేత సర్వస్వం భస్మం చేసుకున్నాడు అన్నారు. తాను భస్మం చేసుకోవడమే కాకుండా లంకను మొత్తం భస్మం చేశారు. ఇటువంటి వాడు రావణాసురుడు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి, నిరంతరము గంజిగుంటలో తిరిగే ఎడ్లు రోడ్డు మీద సాగే బండికి కట్టడం బండికే ప్రమాదం అన్నారు. అంటే అర్థం ఏంటంటే స్వామి చెప్తున్నారంటే, ఒకవేళ గనక మన మనస్సుకి గంజిగుంటలా తిరగడంలాగా ఒక అలవాటు అయిపోతే ఇంతవరకు జీవితంలో, దాన్ని ఒక్కసారి తీసుకెళ్లి రోడ్డు పైన బండి కట్టామనుకోండి, అదేదో ఒక్క మూమెంట్ లో అది ట్రావెల్ చేసేయాలనుకోవడం కష్టం, దాన్ని సరిగ్గా నడపగలిగే పక్కనుండే రౌతొకడు కావాలి. ఇటువంటి అర్థాలు ఎందుకు చెప్తున్నారంటే చిత్తశుద్ది ప్రాముఖ్యత. చిత్తశుద్ది మనము చిత్తశుద్ధికి చిట్కాలు ఏమిటి అంటే స్వామి దగ్గర నుంచే వినాలి. స్వామి చెప్తారండి కొన్ని విషయాలు. నిస్వార్థ సేవ మొట్టమొదట అన్నారండి స్వామి. నిస్వార్థ సేవ అంటే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే స్వార్థ సేవ ఉంటుందా అండి, నిస్వార్థ సేవ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే సేవ చేస్తున్నప్పుడు అందులోంచి ఏమన్నా మనకి ప్రతిఫలం రావాలి అని కోరుకోవడము. అంటే ఎటువంటిదండి ఆ ప్రతిఫలం అంటే ఎవరో డబ్బులు ఇస్తారని కాదు, నలుగురు మనని నోటీస్ చేయాలని, నలుగురు నా గురించి ఏమన్నా చెప్పాలని వీళ్ళు బాగా చేస్తున్నారని, లేకపోతే స్వామి పిలిచి నాకు బాగా చేసేవని భుజం మీద తట్టాలని ఏదో ఒకటి ఇట్లా ఉండడం ఇది స్వార్థం అవుతుంది. నిస్వార్థము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉందనుకోండి, మన ఇంట్లో ఎవరు లేకపోయినా మన ఇంట్లో పని మనం ఎట్లా చేసుకుంటామో అది అటువంటిది ఒకటి అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ పుట్టపర్తిలో వస్తాం మనం. పుట్టపర్తిలోకి వస్తే చాలా చోట్ల ఒక చక్కని సందేశం చూస్తాం. అక్కడ ఏం రాసుంటారంటే ఇది స్వామి భగవంతుడు నడయాడిన ప్రదేశము, ఇక్కడ చెత్త వేయకండి, దీన్ని శుభ్రంగా ఉంచండి అని చెప్తారు. ఎంతో చక్కని సందేశం చూసినప్పుడు ఆహా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి గుర్తు చేస్తోంది అందరికీ, అరే స్వామి ఇక్కడ నడిచారు అని. ఆయన నడవని ప్రదేశం ఏముందిలేండి కానీ అసలు మనం అనుకునే విధానం. కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, వచ్చి చూస్తూ ఉంటే ఏంటంటే అక్కడ ఈ చెత్త ఐస్ క్రీమ్లు తిని షాపింగ్ ఏరియాస్లోనూ అక్కడ అంతా పడేసి ఉంటూ ఉంటాము. అది తీయాలని కూడా అప్పుడప్పుడు అంతమంది ఎక్కువ మంది కనిపిస్తూ ఉండదు. కానీ ఇవన్నీ మన ఇల్లు అయినప్పుడు మనం చేసుకోవడానికి ఏం ప్రాబ్లం అవుతుంది మనకి? ఇది ఇటువంటిది ఒక నిస్వార్థ సేవ అనే దానికి ఒక విధంగా ఆలోచించే విధానం అని అనిపిస్తుంది. తర్వాత రెండోది చిత్తశుద్ధికి నిరంతర నామచింతన. నిరంతరం అంటే నిరంతరం అంటే స్వామి ఏమన్నారంటే తైల ధారవత్ అంటారంటే నూనె పోస్తుంటే అండి ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి విస్కాసిటీ వల్ల అసలు మధ్యలో తెగదు కంటిన్యూస్ గా అలా ఉండాలట ఆలోచన. అంటే ఒక కంటైనర్ మన మనస్సు అనుకుంటే ఇంకో కంటైనర్ భగవంతుడు అని అనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి ఆ చింతన అనేది ఎట్లా సాగాలి అంటే విస్కాసిటీ ఎట్లా ఉండాలి అంటే ఆ విస్కాసిటీనే స్నేహము అంటారండి. సాంస్క్రిట్ లో స్నేహము అంటే విస్కాసిటీ అచ్చు, నెయ్యిని స్నేహము అంటారు, నెయ్యి లాంటి పదార్థాలని. ఆ స్నేహము అంటే అటాచ్మెంట్, అట్లా వెళ్దాం అనమాట. దాన్ని భగవంతుడితో స్నేహం అన్నారు అందుకని స్వామి. తర్వాత స్వాధ్యాయం, అది చదవడం రోజు, సాయి లిటరేచర్ చదవడం అని చాలా. 9 కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా స్వామి ఇచ్చారు స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. సత్యవాక్ పరిపాలన, ప్రేమభరితమైన జీవితము, ఇటువంటి వాటిలన్నిటికీ ఆధారం ఏమిటంటే స్వామి సత్సంగం అన్నారండి. కాబట్టి చిత్తశుద్ధికి మెయిన్ గా కారణం ఏంటంటే సత్సంగం అండి. ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తున్నామో అటువంటి ధోరణి మనకు వస్తుంది.
స్వామి చక్కగా చెప్తారండి, ఒకటి స్వామి వరకు ఇంకొకటి నా వరకు అని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఏ పని చెకప్ చేసినా సరే అది స్వామి వర్క్ గా మనం తీసుకున్నట్లయితే మనకి ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ కలగవని నా అభిప్రాయం.
నిజమే నిజమే, చాలా ఇంపార్టెంట్. నాకు గుర్తుంది మేము అందరము December 31 పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్టూడెంట్స్ అందరూ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, దట్ వాజ్ ద లాస్ట్ ఇంటర్వ్యూ స్వామి గేవ్ ఇన్ ద ఫిజికల్ సెన్స్. అప్పుడు స్వామి ఎలా ఉన్నారు పిల్లలు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఒక పిల్లవాడు అడగడం జరిగింది స్వామిని. స్వామి నాకు సేవ చేయడానికి అసలు టైం ఉండట్లేదు స్వామి అంటే, స్వామి అన్నారు ఎంత ఉంటే అంత చేయి స్వామి బంగారు అన్నారు. అనేసరికి అసలు టైం దొరకట్లేదు స్వామి అన్నాడు అబ్బాయి. అనేసరికి స్వామి చూసి నవ్వన్నారు, అసలు టైం దొరకకపోతే నువ్వేం చేస్తున్నావు అదే స్వామి సేవగా చేయి. ఇది గొప్ప సందేశం, ఇది మర్చిపోకూడదు మనం. గణేష్ నువ్వు అన్నట్టు ఏంటంటే అసలు డివిజన్ కంపార్ట్మెంటలైజేషన్ అసలు లేదు, అంతా స్వామి సేవ, అంతా స్వామిదే. అదే ఒక చక్కని మాట నేను చెప్తాను, డిడ్ గాడ్ క్రియేట్ ద వరల్డ్ ఆర్ డిడ్ గాడ్ బికమ్ ద వరల్డ్, ఈజ్ వరల్డ్ గాడ్ ఆర్ ఇస్ ద వరల్డ్ క్రియేటెడ్ బై గాడ్ అంటే సెకండ్ దానికి టిక్ పెట్టమన్నారు. ఈ కనబడేదంతా కూడా స్వామే, స్వామే ఇలా కనబడుతున్నారు, ఇన్ని విధాలుగా కనబడుతున్నారు అని అనుకుంటే మన దృక్పథం వేరు. ఇదేమో స్వామి క్రియేట్ చేశారేమో అనుకుంటే ఇది నిహిలిస్టిక్ వ్యూ అనమాట. పాత రోజుల్లో ఏం చెప్పారంటే ప్రపంచాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి పారిపో అని స్వామి అందుకనే చెప్పారు. తప్పు అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, భగవంతుని ఉద్దేశం ఎక్కడికి వెళ్తావు, ఇదంతా ఆయనే.
బీన్ ది వరల్డ్ నాట్ ద వరల్డ్ బీన్. సో మనం తర్వాత ప్రశ్నకి వెళ్ళాం సార్. ఇది పరిష్కృత్ అనే అబ్బాయి హైదరాబాద్ నుంచి రాశాడు. స్వామి ఉపదేశాలను ఫాలో కావాలంటే మన మీద మనకు కంట్రోల్ ఉండాలి, అంటే మన మనసును మన కంట్రోల్లో ఉంచుకోవాలి. నాకు నేను మంచిగా ఉండాలి, మంచి దారి నుంచి తప్పకూడదు అని పదే పదే చెప్పుకుంటుంటాను, కానీ చివరికి నా మైండే డామినేట్ చేస్తుంది. ఇలాంటి మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
అది అంటే మైండ్ అంటే మనస్సే మనిషి, మనిషే మనస్సు అని స్వామి చాలాసార్లు చెప్పారు. పరిష్కృత చక్కని ప్రశ్న అడిగారు. స్వామి అన్న ఒక పద్యం, స్వామి చెప్పే ఒక పద్యం గుర్తు తెచ్చుకుందాం మనం. తామసంబు విడక తత్వంబు కనరాదు, రాజసంబు విడక రాదు భక్తి, సాత్వికంబే భక్తి సాధనం బొగునయ్య, ఉన్నమాట తెలుపుచున్నమాట అంటారు స్వామి. ఈ తామసం అంటే ఏమిటి అంటే ఈ మూడు గుణాలు అందరిలో ఉన్నాయని మనకు తెలుసు, త్రిగుణాలు. మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ త్రిగుణాల కలయిక వల్ల ఇటువంటి ఒక పర్సనాలిటీ డిఫరెన్సెస్ వస్తాయని 7 బిలియన్ పీపుల్ ఉన్నారు ఈ ప్రపంచంలో అని చెప్తారు. అంటే ఈ 3 కలర్ల నుంచి ఎన్ని కలర్లు వచ్చాయో, అలా 3 గుణాల వల్ల ఇంతమందికి ఇన్ని వ్యక్తిత్వాలు రావడంలో ఆశ్చర్యపోగలం. అంతే, సో ఈ కాంబినేషన్ కొంచెం అది కొంచెం ఇది అటు అవుతోంది. అయితే ఈ 3 గుణాలు ఎట్లా ఉన్నాయి అంటే స్వామి చెప్తారండి, అంటే ఎక్కువగా ఆలస్యము, నిద్ర, అలసిపోటు ఉండడము, ప్రజ్ఞ లేకుండా అంటే కాన్షియస్నెస్ లేకుండా ఉండడము, లేదా పరులను దూషిస్తూ ఉండడము, అటువంటి వాళ్లతో కలిసి ఉండడం, అటువంటి మీడియా, అటువంటి టీవీ, అటువంటి మాటలు, అటువంటి వాటిల్లో ఎక్కువ ఉండడం, ఇదంతా తామసం. తర్వాత ఏదో హడావిడిగా ఉండడం, రెస్ట్లెస్ గా ఉండడం, ప్రశాంతత లేకుండా ఉండడం, ఏదో పనులు చేయాలేమో అని పెట్టుకుంటూ ఉండడం, ఎప్పటికీ అది కంప్లీట్ చేయాలనుకోవడం, కంట్రోల్ చేయాలనుకోవడం ఉన్న సిచ్యువేషన్స్, ఇదంతా రాజసం. ఇక ప్రశాంతంగా ఉండి వచ్చేది ఏదొస్తుందో అదంతా భగవతత్వంగా వస్తోంది, స్వామి ఇస్తున్న ప్రసాదం అని ఎవరు అనుకుంటారు, ఇది ఈ శరణాగతత్వం మాత్రమే సాత్వికం కిందకు వస్తుంది. అయితే 3 చైన్సే అన్నారండి స్వామి, ఒకటేమో ఇనప చైన్, ఒకటి సిల్వర్ చైన్, ఒకటి బంగారం చైన్. 3 ఏ చైన్ అయినా బంధిస్తుంది, కానీ బెటర్ ఫస్ట్ సత్వ సాత్వికం బంగారు చైన్ ఉండి దాని తర్వాత చైన్ లేకుండా ఉండడం బెటర్ అన్నారు స్వామి, ఆ దగ్గర తీసుకెళ్తుంది. అయితే ప్రసాద బుద్ధి అన్న దాని గురించి మళ్లీ మనం చెప్పుకుందాం, ఎందుకంటే శరణాగతత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఉంది. అయితే శరణాగతి అంటే ఏంటి అంటే స్వామి అన్నారు, మన మనస్సు అనే పగ్గాలు, మనస్సు అనే పగ్గాలని, రథంకి ఉన్న పగ్గ గుర్రాలు కట్టిన దాన్ని, ఆ పగ్గాలని ఇంద్రియాలు గుర్రాలన్నారు, మనస్సు ఆ రెయిన్స్ అన్నారు, ఆ పగ్గాలని బుద్ధి అన్న రథసారథి చేతిలో పెట్టాలి అన్నారు. వాటిని వదిలేస్తే వాటంతటి వాటిని అది కంట్రోల్ లేకుండా ఉంటుంది. బుద్ధి అంటే ఇది చెయ్యాలా చెయ్యవద్దా,
డిస్క్రిమినేషన్.
వివేకం అనేది అందరిలో ఉంది, వివేకం అని మనం ఫాలో అవుతే గనక చక్కగా పనిచేస్తుందని స్వామి చెప్తారు.
చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది సార్, ఇది 1970s లో స్వామి శివరాత్రి టైంలో ఇచ్చిన డిస్కోర్స్ లో నేను చదివాను. ఇది ఒక ఫ్యాన్ ని స్వామి చూపిస్తూ దానికి 3 బ్లేడ్స్ ఉన్నాయంట.
అవును,
మీరు ఇందాక చెప్పినట్టు సత్వరజస్తమ గుణాలు 3 పోయినప్పుడే మనం ఆ స్టేట్ కి రీచ్ అవ్వగలుగుతామని. స్వామి, ఈ ఫ్యాన్ మీరు ఇలా చూడగలుగుతున్నారు, దీనికి 3 రెక్కలున్నాయి. మీరు స్విచ్ చేసినప్పుడు ఆ ఫ్యాన్ గాలి మీకు ఎప్పుడు తగులుతుందంటే అది ఫుల్ స్పీడ్ లో తిరిగినప్పుడు. ఆ 3 ఫ్యాన్ రెక్కలు మీకు కనిపించినప్పుడే ఆ సంపూర్ణమైన గాలి మీకు తగులుతుంది.
కరెక్ట్.
సో అదే విధంగా దివ్యత్వం కూడా ఈ సత్వరజస్తమో గుణాలకి అతీతంగా మనం వెళ్ళినప్పుడే అది మనం ఆస్వాదించగలుగుతాం.
చాలా బాగుంది, చాలా చక్కని ఉపమానం.
సో మనం తర్వాత ప్రశ్నకి వెళ్దాం సార్. ఇది రఘురామ్ అని హైదరాబాద్ నుంచి రాశారు. స్వామికి ఎలా శరణాగతి కాగలమో ఇంకో విధంగా చెప్పాలంటే మన జీవితాన్ని మనం నియంత్రించడం ఏ విధంగా వదులుకోవాలి?
ఇది చాలా మంచి ప్రశ్న రఘురామ గారు అడిగింది. మన జీవితాన్ని మనం నియంత్రించడం అంటే అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది ఆయన అనే దాంట్లో ఏంటంటే, నా లైఫ్ ని నేనే కంట్రోల్ చేసుకుంటున్నాను అన్న భావం నుంచి ఇది స్వామి కంట్రోల్లో ఉంది మొత్తం అన్న భావానికి ఎట్లా మనం వెళ్తాము అనే విషయం చెప్తున్నారు. శరణాగతికి నేను నా మనసుకు వస్తున్నది ఏంటంటే ప్రసాద బుద్ధి మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రసాద బుద్ధి అంటే ఏమిటంటే నేను చెప్తాను. మనం గుడికి వెళ్ళాం అనుకోండి, ఆ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రసాదం పెడతారు దర్శనం అయిపోయిన తర్వాత. అది వైష్ణవ గుడి అనుకుందాం, చక్కని ప్రసాదం వాళ్ళు ఏదో పెడుతున్నారు, ఏ చక్కెర పొంగలో ఏదో పెడుతున్నారు. వాళ్ళు ప్రసాదం పెట్టినప్పుడు సపోజ్ నాకు స్వీట్ అంత నచ్చదు అనుకోండి, నాకు చక్కెర పొంగలు పెట్టారు కానీ కట్టు పొంగలు కావాలి, నాకు నాకు ఇష్టమైన మనసుకు కట్టు పొంగలి, కానీ వాళ్ళు చక్కెర పొంగలు పెట్టారు, నేను ఏమైనా ఎప్పుడన్నా వెళ్ళి అడుగుతానా ఇదేంటి సార్ ఎటు పెట్టారు, లేకపోతే చాలా తక్కువ పెట్టండి, కట్టు పొంగలు అంటే ఎక్కువ పెట్టండి అని అడుగుతానా? అడగను. నేనేం చేస్తాను, స్వామి ఇచ్చిన ప్రసాదం ఇది అని తీసుకుని కళ్ళగదుకుని తినేస్తాను. నాకు ఇష్టమా అయిష్టమా, ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ ఇటువంటివి అక్కడ రావట్లేదు ఆలోచనలు, తినేస్తున్నాను. ఎందుకు తింటున్నాను అంటే నాకు అక్కడ ప్రసాదం ఏ తింటున్నానన్న దానికన్నా కూడా ఏ సోర్స్ నుంచి వచ్చింది అన్న దానిపైన ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ముఖ్యమైనది సోర్స్ ఇంపార్టెంట్. ఒకవేళ భగవంతుడి దగ్గర నుంచి వస్తుంటే అన్ని యాక్సెప్టెడ్ స్వామి, మన్ని ఎవరో పిలిచి ఇప్పుడు వరండాలో తిట్టారనుకోని మండి, అబ్బో చాలా ఆనందంగా ఉంటుంది, చూసేవాళ్ళందరూ నన్నే కదా తిడుతున్నారు స్వామి అరే అని అనుకుంటాం. ఎందుకంటే స్వామి తిట్టినా కూడా మనకి ఆనందం, అది ఎంతో అదృష్టం ఉంటే స్వామి తిడుతున్నారు మన్ని. కాబట్టి అంటే భగవంతుడు సోర్స్ నుంచి వస్తుంటే ఏది మనకి వద్దు అనే స్థితి లేదు, ఇది ప్రసాదం అంటే. ఒకవేళ అట్లా ఉన్నప్పుడు మరి పరులు పరులు కాదయ్యా పరమాత్ముడేనయ్యా, ప్రపంచమంతా స్వామి రూపే అని చెప్తున్నప్పుడు మనకి జీవితంలో వచ్చే ప్రతి ఎక్స్పీరియన్స్ అనుభవము ఎక్కడి నుంచి వస్తుందని మనం అనుకుంటున్నాం? ఇది ఏ సోర్స్ నుంచి వస్తోంది? భగవత్ సోర్స్ కాకుండా ఇంకో సోర్స్ ఉందే, మరి ఇది ప్రసాదం కాకుండా ఎలా అవుతుంది? మరి ప్రసాదం అయినప్పుడు ఎందుకు ఇంకా కంప్లైంట్ చేస్తున్నాను నేను అంటే అర్థం ఏమిటంటే నేను కాన్షియస్ గా ఉండి కంప్లైంట్ చేయట్లేదు, అన్కాన్షియస్ గా కంప్లైంట్ చేస్తున్నాను. సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదు, నేను ఎక్కడి నుంచి వస్తోందో అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ ఎవరన్నా కూడా వాళ్ళని పుట్టబర్తకు వచ్చినప్పుడు ఏదైనా రూమ్ ఇచ్చారనుకోండి, సరిగ్గా లేదనుకోండి, ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేశారనుకోండి, ఏంటండి ఇట్లా ఇచ్చారు నాకు రూమ్ అన్నారనుకోండి, స్వామి చెప్పారండి అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ మాట్లాడాలన్నా స్వామి చెప్పారండి అని దండం పెట్టుకుని ఉంటారు. ఇది నిజమైన సరెండర్ అంటే. సో నేను అనుకోవడం శరణాగతి అంటే ప్రసాద బుద్ధి, అప్పుడు అంతా స్వీకారమే. ఓకే, ఎట్లా ఇది వస్తుంది అంటే ఒక్కసారి వచ్చేస్తుంది అనట్లేదు. మహానుభావు చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అయితే చిన్న చిన్న వాటి నుంచి మనం మొదలు పెట్టచ్చు. నేను సార్లు ప్రాక్టీస్ చేయాలని చూసి నేను ఫెయిల్ అవుతూ ఉంటాను. మొత్తం అన్ని సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళగా నేను మాట్లాడట్లేదు, కానీ ఉన్న వాటిలో నేను చూస్తున్నది ఏమిటి అనేసరికి ఏంటంటే చెయ్యొచ్చు. మనం చిన్న చిన్న విషయాల్లో స్టార్ట్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది ఏంటంటే అపాయింట్మెంట్ కొంచెం పెట్టుకోవడం తగ్గించాలి అని, ఎందుకంటే అపాయింట్మెంట్ వల్లే డిసప్పాయింట్మెంట్ అని స్వామి చెప్పారు. ఎక్స్పెక్టేషన్ వల్లే మనకు గొడవలు వస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టుకోకపోతే స్వామి ప్రసాదం అని అనుకుంటున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి చాలా వరకు అప్రశాంతత వస్తుంది.
చాలా బాగుందండి. ఎందుకంటే స్వామి చెప్తారు లైఫ్ చాలా సింపుల్ అండి, మనం అనవసరంగా అది కాంప్లికేట్ చేస్తూ ఉంటాం. మనం ఈ మనకి స్వామి ఇచ్చిన ఈ ప్రజెంట్ అనే ప్రజెంట్ మర్చిపోయి మనం అయిపోయిన దాని గురించి అవ్వాల్సిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం.
గిఫ్ట్ లాగా చెప్తాను.
తర్వాత ప్రశ్నకి వెళ్దాం మనం. ఇది విజయవాడ నుంచి రాశారు. ఏది చూస్తే దానికి అంటుకుపోయే మనస్సును ఎల్లప్పుడూ భగవంతుడికి భగవంతుని పాదాల వెంటే అంటిపెట్టుకుని ఉండేటట్టు ఎలా చేయాలి?
సో ఇది కూడా మనస్సు మర్మం అన్న పుస్తకంలో స్వామి మనస్సు రూపం గురించి చక్కని వ్యాఖ్యానం చేశారు. చదవండి తప్పకుండా మీరు. అక్కడ ఏమన్నారంటే వస్త్రమునకు ఆధారం దారములు అన్నారు. పడుగు పేక వల్ల ఇది ఒక వస్త్రంగా తయారైంది, అంటే హారిజాంటల్ గా వర్టికల్ గా అలా చేస్తూ నేస్తూ ఉండడం వల్ల అయింది. ఒక్కొక్క దారం తీసివేస్తే ఇక వస్త్రం కాదు అన్నారు స్వామి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి చెప్పేది. అయితే ఇక్కడ కోరిక అనేది దారం అన్నారండి, డిజైర్స్ అని. మనస్సు చిన్నప్పటి నుంచి మనకి మనస్సు తెలిసినప్పటి నుంచి ఒక్కొక్క దారం హారిజాంటల్ గా వర్టికల్ గా పెట్టుకుంటూ కాంప్లికేటెడ్ వస్త్రం చేస్తాను దాన్ని. ఇప్పుడు మనం ఈ వస్త్రం ఎట్లా ఉందంటే ఇది నాకు నిజాన్ని నిజతత్వాన్ని కప్పేస్తోంది వస్త్రం, ఇది మాయతరిలాగా. ఈ వస్త్రాన్ని ఒక్కొక్క దారాన్ని తీసేయడం అన్నారు స్వామి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు స్వామి, ఇది సీలింగ్ ఆన్ డిజైర్స్ పైన స్పెషల్ టిప్ అంటాను నేను. స్వామి ఏమన్నారంటే డోంట్ ట్రై టు రెడ్యూస్ డిజైర్స్, అదేదో తగ్గించాలి డిజైర్స్ అని అనుకోవద్దు అన్నారండి స్వామి. స్వామి ఇంకో మాట అన్నారండి, సముద్రానికి మీరు స్నానంకి వెళ్తే సముద్ర స్నానం చేయడానికి వెళ్తే అక్కడ అలలు వస్తుంటే అలలు వస్తాయని స్నానం చేయకుండా ఉంటారా? మీ జాగ్రత్తలో మీరు చూసుకుని స్నానం చేసి వచ్చేస్తారు తప్ప అలతో పాటు వెళ్తారా? మీరు వెళ్లారు కదా. అలాగే డిజైర్ కూడా అన్నారండి స్వామి. డిజైర్ వస్తుంది, అది డేంజరస్ గానే ఉంటుంది, మీరేం కంగారు పడిపోకలే, మీ పని మీరు చూసుకొచ్చేయండి అన్నారండి స్వామి. మీకు స్నానం కావాలి, స్నానం చేసి రండి. అంతవరకు అట్లాగే ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే భోజనం చేసేందుకు కడుపు నిండేంత వరకు ఏదో తినాలి, అంతేకాదు దాని మీద ఎక్కువ అనురాగం పెట్టుకోవద్దు, అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. ఒక మనిషిని మాట్లాడేంత వాళ్లతో పనున్నంత వరకు మాట్లాడతారు, అంతేగాని ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. ఇలా ఇంకా దాన్ని మనము ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు, ఇది స్వామి చెప్తున్నది. అయితే రెడ్యూస్ చేయకు డిజైర్స్ తగ్గించక్కలేదంటే మరి ఏం చెప్తున్నారంటే స్వామి, డెడికేట్ ఆల్ డిజైర్స్ ఓన్లీ టువర్డ్స్ డివినిటీ. ఇది అండి స్వామి చెప్తున్న మాట మనకి. ఇవి ఎవరన్నా చేశారంటే ముగ్గురు ఎగ్జాంపుల్స్ మనసుమరం పుస్తకంలో స్వామి చెప్పారండి. ముగ్గురు రాజులు ఎగ్జాంపుల్స్ చెప్తారు, స్వామికి చాలా ఇష్టం. పోతరాజు, గోపరాజు, జగరాజు, ఇలా ముగ్గురు గురించి చెప్పి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇటువంటిది త్యాగాలు చేశారు, వాళ్ళు ఇటువంటి కంట్రోల్ చూపెట్టారు మనస్సు యొక్క డిజైర్ గురించి అని చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అందరికి తెలిసిన విషయాలే, నేను పెద్ద ఎక్స్పాండ్ చేయను. కానీ పోతరాజుకి పోతనకు కూడా ఆయనకి భాగవతాన్ని అంకితం చేయమని రాజు దగ్గర నుంచి రావడము, కానీ ఆయన కాదండము, దానివల్ల ఎన్నో కష్టాలు పడ్డము. ఆయన బావగారైన శ్రీనాథుడు ఎంతో సుఖాల్లో ఉన్నా ఈయన ఈ కష్టాల్లో ఉండి భాగవతం భగవంతుడు శ్రీరాముడికి మాత్రమే అంకితం ఇవ్వడం, ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. దానివల్ల ఎటువంటి రిజల్ట్స్ ఆయన పొందారు. ఇంకా రామదాసు ఆయన జీవితంలో అంతా కూడా తనకంటూ కాకుండా స్వామికి చేస్తున్నా అనుకుని దానివల్ల జైలు పాలవడము, దాంట్లో 12 సంవత్సరాల జైలువాసంలో ఆయన రాసిన మహా అటువంటి కీర్తనలు, అటువంటి కృతులు ఎంతో చక్కని, ఈ రోజు అందరూ పాడుకుని ఆనందించి భక్తి అంటే ఇలా ఉండాలి అని అనుకునే తత్వం ఉట్టిపడేవి, అటువంటి భక్తి పెట్టారు ఆయన. ఇక త్యాగరాజు ఆయన సంగతి తెలిసిందే, నిధి చాలా సుఖమా అని ఆయన ఒక మాటలో ఆయన దగ్గరికి వచ్చి శరభోజీది మహారాజు దగ్గర నుంచి వచ్చిన ఎంతో ధనాన్ని ఆయన సాధనేశారు. అంటే ఈ రోజులో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనము టాలెంట్ ఉంటే గనక మనకి ఆస్కర్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్ అన్ని కూడా కావాలనుకుని చూసే తత్వం ఉంటుందండి. ఒక వస్తే ఎవరు కూడా కాదనుకోలేరు, కానీ ఆ రోజుల్లో వచ్చిన దాంట్లో ఇవేవి కాదనుకుని తన జీవితాంతం కొంత ఒక 5-6 శిష్యులతో మాత్రం ఉండిపోయి అటువంటి జీవితం గడిపిన త్యాగరాజస్వామి మరి అట్లా చేశారు కాబట్టి ఈ రోజు 200 సంవత్సరాల తర్వాత 120 కంట్రీస్ వరకు ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నారు, చారోత్సవాలు చేస్తున్నారు. ఇది స్వామి సృష్టి రహస్యం అన్నమాట. వాళ్ళు కాదనుకున్నప్పుడు కానీ వారికి వారు కోరుకుండానే వారు వెంట వస్తుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వివేక వైరాగ్యాల గురించి స్వామి చెప్పారండి. దీన్ని ఏ విధంగా మనం సాధించాలంటే వివేక వైరాగ్యాలు అన్నారు. వివేకము అంటే ఏది నిత్యము ఏది అనిత్యము. ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్స్ అటాచ్మెంట్ అనిత్యం అని స్వామి చెప్తారండి. ఈ ప్రపంచకంగా చేసేది భగవంతుడితో ఫ్రెండ్షిప్ మాత్రమే నిత్యం అన్నారు. తినే తిండిపైన అటాచ్మెంట్ అనిత్యం, అయితే భగవంతుడిపైన స్నేహం అనేది నిత్యము. అయితే భగవంతు సాక్షాత్కారం, భగవత్ విషయాలు వినడం అనేది నిత్యం. ఎందుకంటే అది మీతో ఉండిపోతుంది ఆ ఇన్స్పిరేషన్ మోటివేషన్. అని నిత్యం తెలుసుకుని అనిత్యాన్ని వదిలేయడం ఒకటి. వైరాగ్యము అంటే అనిత్యంలో సుఖం లేదు అని తెలుసుకుని వైరాగ్యాన్ని, వైరాగ్యం అంటే విరాగము, విరాగము అంటే రాగం లేకపోవడం, అటాచ్మెంట్ లేకపోవడం అంతే వైరాగ్యం అంటే. అంటే దానిపైన క్రమక్రమంగా తగ్గాలి, దీనిపైన క్రమక్రమంగా పెరగాలి. స్వామి ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ మైండ్కి వస్తుంది కూడా చెప్తున్నాండి. ఎప్పుడు స్వామి చెప్పేవారు ఈ కథ, ఒక రాజు ఆయన ఒక చోట వెళ్తూ, ఆయన రాజ్యంలో వెళ్తూ ఒక యువతి కనబడినప్పుడు ఆ యువతి అందానికి ఆయన మోహించి నువ్వు నా పెళ్లి చేసుకోవాలి అంటే ఆమె ఒక వారం రోజులు గడువు అడుగుతుంది. గడువు అడిగి పంపించేసి వారంలో ఆమె ఏమి తినకుండా కొన్ని మందులు అవి తిని మొత్తం డైరియా వల్ల శుష్కించిపోయి, కానీ ఆ డైరియా వల్ల ఆమె వేస్ట్ మ్యాటర్ అంతా కూడా తీసి అవి కొన్ని యూటెన్సిల్స్ లో, వెజల్స్ లో కలెక్ట్ చేసి పెట్టి ఆ రాజు వచ్చినప్పుడు చూసి అవి నువ్వు కావాలనుకున్నది అక్కడ వెజల్స్ లో ఉంది, ఇది నేను ఉన్నానని చెప్తుందండి. సో దీంతో ఇది అంటే ఇవెందుకు ఈ కథ ఎందుకు చెప్తారు స్వామిని మనం ఆలోచిస్తే ఏమర్థం అవుతుందంటే, మనము అనిత్యానికి నిత్యానికి డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాము అనేది క్లియర్ గా చెప్తున్నారు స్వామి. అనిత్యం చూసి దాన్ని అటాచ్ అవ్వాలని చూస్తున్నాము, కానీ ఆటోమేటిక్ గా దాని నిజతత్వం తెలుసుకుంటే నువ్వే వైరాగ్యం వస్తుంది నీకు, నీకు దానిపైన రాగం ఇంకా ఉండదు అన్న ఒక తత్వం స్వామి చెప్తున్నారు. కాబట్టి ఇవి కష్టమైనవి కాదు, వివేక వైరాగ్యాలు మనందరం పెంచుకోవచ్చు అని ఇలా ఎన్నో ఉన్నాయండి చెప్పుకోవడానికి కథలు. రామానుజాచార్యులు వారి జీవితంలో చూసుకుంటే ధనుర్దాసు అని ఉండేవారు. ఆ ధనుర్దాసు గొప్ప రెజ్లర్, అతను ఎంతో బలవంతుడు, కానీ మార్కెట్ ప్లేస్ లో ఒక చక్కని అందమైన ఒక యువతి ఉంటుంది, ఆ యువతి ప్రేమలో పడి ఆమెకు గొడుగు పట్టి వెనకాల వెళ్తూ ఉంటాడు. ఎంతమంది చూసి ఇతన్ని హేళన చేస్తున్నా కూడా అదేంటి వీడు ఇట్లా అమ్మాయి వెంట ఇట్లా వెళ్తున్నాడని వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా కంప్లీట్ అటెన్షన్ తో ఆమె గొడుగు పడుతుంటే రామానుజాచార్యులు చూస్తారు. చూసి ఆయనకి చాలా ఆశ్చర్యం వస్తుంది, వీడిలో ఏదో ఉంది, వీడికి ఆ ఫోకస్ ఉంది పనిచేసే దాంట్లో ఎందుకు అని వాడిని పిలుస్తాడు. పిలిచి నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే ఆమె కళ్ళు నాకు చాలా ఇష్టము, ఆ కళ్ళు నేను ఇంకా అటువంటి కళ్ళు ఎక్కడ చూడలేదు, అందుకని దానికోసం నేను ఏదైనా చేస్తాను అంటాడు. అంటే ఆయన అంటాడు, సరే రేపు పొద్దున నువ్వు వస్తే నాతో నీకు అంతకన్నా గొప్ప అందమైన కళ్ళు నేను చూపెడతానంటాడు. అంటే అట్లా అంతకన్నా అందమైన కళ్ళు ఉంటాయని నేను అనుకోను అంటాడు ధనుర్దాసు. అంటే నేను చూపెడతాను నీకు ఎందుకు రమ్మన్నాడు. ఆయన రమ్మంటే ఆయన తీసుకెళ్తే శ్రీరంగనాథుడి కళ్ళు పొద్దున్నే సుప్రభాత దర్శనం చూపెట్టేసరికి ఆ కళ్ళు తిప్పుకోలేక ధనుర్దాసు ఉండిపోయి ఆయన శ్రీరామంజాచార్యులు శిష్యుడయ్యి ఆయన నిజస్థితి తెలుసుకున్నాడని చెప్తారు. ఇటువంటి గొప్ప కథలు ఎన్నో ఉంటాయి. అంటే వైరాగ్యం అంత డిఫికల్ట్ అని కాదండి, దేనికన్నా ఏది గొప్పది అని తెలుసుకోవడం నిత్యానిత్యం.
యాక్చువల్ గా మనం స్వామి లైఫ్ లో అవతార వైభవంలో చూసినట్లయితే చాలా మంది కమ్యూనిస్టులు ఎథిస్టులు చాలా త్వరగా స్వామికి అట్రాక్ట్ అయ్యి స్వామి సేవలో తరించిన వారు ఎంతో మంది ఉన్నారు. సో ఇట్లాగా రాంగ్ డైరెక్షన్ లో వెళ్లేదాన్ని రైట్ డైరెక్షన్ కి స్వామి ఒకే ట్విస్ట్ లో
కరెక్ట్
తిప్పి ఆ డివినిటీ అనే పాత్ లో తీసుకురావడం మనకందరికి తెలిసిన విషయం.
అలగప్పగారు
సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. కలవకోట అశోక్ గారు బెంగళూరు నుంచి రాశారండి ఇది. మనసు కోరికల పుట్ట, ప్రతి నిమిషం వేల కొలది ఆలోచనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇట్లాంటి మనసును ఎలా తృంచగలుగుతాం? మన సంకల్ప బలంతోనా లేకపోతే మంచి ఆలోచనల వైపు మనసును మళ్లించా?
దీనికి సమాధానం ఒకటే గణేష్, నేను అనుకోవడం వాచ్ యువర్ మైండ్ అంటారు స్వామి. ఇది మనం మర్చిపోకూడదు, WATCH వాచ్. వాచ్ యువర్ మైండ్ లో అఫ్ కోర్స్ దాంట్లో మీనింగ్ ఉంది ఏంటంటే మన మనస్సును మనం చూసుకుంటూ ఉండడము అన్న మీనింగ్ వచ్చినా కూడా WATCH లో ప్రతిదీ వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్ యాక్షన్ థాట్ క్యారెక్టర్ హార్ట్ అని స్వామి అంటారు. కాబట్టి మధ్యలో ఉన్న అక్షరం టీ, WATCH ఐదు అక్షరాలు మధ్యలో ఉన్నది టీ, ఇటువైపు డబ్ల్యూఏ అటువైపు సిహెచ్, ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. వాచ్ యువర్ థాట్స్ అంటే ఈ మధ్యలో ఉన్న దాన్ని పట్టుకుంటే అది కీలకం. థాట్స్ ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే, అంటే మైండ్ ని అబ్జర్వ్ చేయడము, ఆటోమేటిక్ గా మిగతావన్నీ అబ్జర్వ్ చేసే కెపాసిటీ మనకు వస్తుంది. ఇది సెంట్రల్ పార్ట్ అనమాట. అంటే అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి, దీని అవేర్నెస్ అంటారండి స్వామి. అంటే కాన్షియస్ గా ఈ మూమెంట్ లో ఇక్కడ హియర్ అండ్ నౌ ఉండడం, దానివల్ల నాలో జరుగుతున్న ఆలోచన ఏమిటి ఒకటి. ఎందుకంటే ఆలోచన ఎప్పుడు కూడా నేను కాన్షియస్ గా లేనప్పుడు నన్ను చెడు మార్గం వైపు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది తప్ప, నేను నాలో సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే అది తీసుకెళ్లే ఛాన్స్ లేదు. ఆటోమేటిక్ గా సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అయిపోతుంది అంటారు, కంట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్, అది దాన్నే కాన్షియన్స్ అన్నారు స్వామి, దాన్ని ఎన్నో విధాలుగా చెప్పారు స్వామి. కాబట్టి థాట్స్ ని అబ్జర్వ్ చేసుకోవడము. ఇంకొక విషయం స్వామి చెప్పిన టెక్నిక్ ఫోకస్ ఆన్ ద బ్రెత్ అంటారండి. సోహం అనే తత్వంతో మీరు బ్రెత్ చూసుకుంటూ ఉండడం వల్ల ఈజీగా ఫోకస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాపంచికం అనే దానిపై నుంచి అటెన్షన్ పోయి బ్రెత్కి రావడం వల్ల ఒక్క అడుగు లోపలికి అంతర్ముఖం అవడానికి వైపు వెళ్ళినట్టు అవుతుంది అనమాట. అందువల్ల బ్రెత్ చాలా ఇంపార్టెంట్ ఫోకస్.
చాలా బాగుంది సార్. తర్వాత ప్రశ్న పల్లెర్ల కృష్ణ, ఈయన టెక్సస్ నుంచి రాశారు. మనం చేసిన ప్రతి పనిని భగవంతునికి అర్పణ చేయడానికి ఏమని ప్రార్థించాలి? నేను రోజు సుషుప్తి మాత అని తరువాత నిద్రకు ముందు తథాకృతం దేవా అని ప్రార్థిస్తాను, కానీ నాకు తృప్తిగా అనిపించడం లేదు, నాకు సెర్చ్ చేయడం రాదు, టైజెస్ గైడ్ చేయమని ఆయన కోరుతున్నారు సార్.
ఇది యాక్చువల్లీ పర్సనల్ డివోషన్ అనేది చాలా పర్సనల్ ఆస్పెక్ట్ కాబట్టి ఎవరు ఎవరికి చెప్పే విధానం అంటూ ఉండదండి. ఎందుకంటే పర్టికులర్లీ ఇది ఎంత సాటిస్ఫైడ్ గా లేను అని ఆయన అన్నది, సాటిస్ఫాక్షన్ లేక శంకరాచార్య స్వామి అంతా అయినా ఆయన అద్వైత కూడా చెప్పిన తర్వాత ఆయన ఎన్నో స్తోత్రాలు రాశారు. ఎందుకంటే భగవతత్వాన్ని ఎంత ఎన్నిసార్లు ఎంత ప్రే చేసినా కూడా సాటిస్ఫాక్షన్ వచ్చే విషయం కదా. అయితే నాకు అనిపించే మాట ఒకటి చెప్తాను. మనం వెస్టర్న్ క్యాంటీన్ దగ్గరికి వెళ్తే పుట్టుపత్తిలో ఒక మాట రాస్తుంటుంది స్వామి చెప్పేది, టు సరెండర్ మీన్స్ టు టర్న్ యువర్ థాట్స్ అవే ఫ్రమ్ ట్రబుల్స్, టు టర్న్ దెమ్ అవే ఫ్రమ్ డిఫికల్టీస్ దట్ యు ఎన్కౌంటర్ అండ్ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్స్ సేయింగ్ లార్డ్, అంటే ఇక్కడ స్వామి ప్రేయర్ చెప్తున్నారు ఏం చెప్పాలి అని, లార్డ్ దై విల్ బి డన్, దౌ థింక్ ఆఫ్ ఇట్, అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా స్వామి ఇది మీకే అర్పిస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటే చేయండి. దట్ ఈస్ టు సే, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ యూ హ్యావ్ టేకెన్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అండ్ యూ రిజాల్వ్ దిస్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. ఇది చాలా గొప్ప విషయం. అంటే భగవంతుడికి ఒకసారి వదిలిన తర్వాత మనం ఇంకా ఎందుకు మన ప్రాబ్లం అనుకుని పాకులాడుతున్నాము, అది అవుతుంది. అది నాతో కొన్నాళ్ళు ఉండాల్సి వస్తే స్వామి ఉంచుతారు, లేకపోతే ఉంటారు. ఇది ఒకటి చాలా, ఈ విశ్వాసం చాలా ఇంపార్టెంట్. రెండోది మనకి ఆంధ్ర మహాభాగవతంలో గజేంద్ర మోక్షంలో హైలైట్ బమ్మరపోతన గారు ఇచ్చింది, అందులో లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబై అని ఆయన చెప్పే ఒక ప్రార్థన ఏదైతే ఉందో అది చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. ఎందుకంటే సంసారం ఉన్న మడుగులో దిగిన మనందరము ఆ మాయా అనే మొసలి పట్టుకున్న తర్వాత దాంతో కొట్టుకుని మనం ఏదో విజయం సాధిస్తామేమో అనుకుని కొన్నాళ్ళు కొట్టుకుని ఏ 40 ఏళ్లకో 50 ఏళ్లకో 60 ఏళ్లకో ఏంటి మనం రియలైజ్ చేస్తున్నామంటే ఇక నా వల్ల గాది లోపల లాగేస్తుందని, అది లేట్ అవుతుంది అన్నమాట. అది రియలైజ్ చేసరికి అప్పుడేమంటున్నాము, లావొక్కింత లేదు, నాకేమి ఇంకా పవర్ లేదయ్యా, నాకు అంతా కాళ్ళు పని చేయట్లేదు, మెమరీ ఉండట్లేదు, నేను గుర్తుపెట్టుకోలేను, నేను మెడిటేషన్ చేయాలంటే నిద్ర వచ్చేస్తోంది, ఇటువంటి అసక్తత నాకు ఉన్నప్పుడు అటువంటి స్థితిలో నేను ఏమంటున్నాను, అంతా నీదేనయ్యా అని ఒకవేళ ఆయనకు వదిలేసినా కూడా నీది అనే కేపబిలిటీ లేకపోయినా కూడా నిన్ను గట్టెక్కించే తత్వం అయింది. అటువంటి గొప్ప తత్వాన్ని మనతో ఉన్నప్పుడు మనం ఇంకా బాధపడాల్సిందే ఉందండి. కాబట్టి అదే ప్రేయర్ అంతా స్వామి నువ్వే. అందుకని ప్రేయర్ చెప్తున్నప్పుడు స్వామి అన్నట్టు ఈ ప్రేయర్ సంథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద గాడ్, నో, ప్రేయర్ ఇస్ కాన్వర్సేషన్ విత్ ద లార్డ్ అని, ఇట్స్ ఓన్లీ కాన్వర్సేషన్ విత్ ద లార్డ్. అటువంటి అప్పుడు ఒక పిల్లవాడు తండ్రితో ఏ విధంగా మాట్లాడాలండి, దీనికి ఎవరన్నా చెప్పగలరా? ఎవరు చెప్పలేరండి, ఎవరా డైలాగ్ రాయలేరు, ఏ పిల్లవాడు వాళ్ళ తండ్రితో మాట్లాడుకునేదంతే.
సార్ మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామి హాస్టల్లో జాయిన్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్ ప్రేయర్ ఒకటి రోజుని ఎండ్ చేయడానికి చెప్పారు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితం అవిహితం వా సర్వమేత క్షమస్వ అని చివరికి అట్లాగా అర్పించుకుంటూ మనం ఆలోచన చేసే ప్రతిదీ, మనం చేసే ప్రతి కర్మను చివరిగా రోజు ఎండ్ అయ్యేటప్పుడు స్వామికి సమర్పించుకుంటాం మనం. ఇంతకన్నా సింపుల్ ప్రేయర్ మనకి ఎవరు చెప్పరని అనిపిస్తుంది సార్. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్ ప్రేయర్ అని నాకు అనిపిస్తుంది. ప్రతిరోజు మేము వేదం నేర్చుకునేటప్పుడు మా టీచర్స్ చెప్పేవారు, కొంతమందికి లాక్స్ లో యదక్షర పద భ్రష్టం చాన్ చేసేయడం రాదు కొంతమంది బిగినింగ్ లో, సో వాళ్ళు అనేవారు ఇవన్నీ చాన్ చేయక్కర్లేదు, లాస్ట్ లో అన్యథాశరణం నస్తిత్వమే శరణం అమ్మా, ఇదొక్కటి చాన్ చేయండి చాలు అనేవారు అనమాట. సో ఆ విధంగా మనం భగవంతుని చరణాల దగ్గర మనం సమర్పించుకుంటే అన్ని బాగవుతాయి అనిపిస్తుంది. తర్వాత క్వశ్చన్, ప్రశాంతి ఇండియానా నుంచి రాస్తున్నారు, వాచిక తపస్సు నిత్య జీవితంలో ఎలా చేయొచ్చు?
మనం ఇక్కడ గీతా సార్ స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో చూసుకుంటే అనుద్వేగకరం వాక్యం, స్వామి చాలాసార్లు దీని గురించి చెప్పారు. స్వామి షార్ట్ లిస్ట్ చేశారు భగవద్గీత నుంచి ఏ పద్యాలు శ్లోకాలు మోస్ట్ ఇంపార్టెంట్ అని, బాలికాస్ పిల్లలు కూడా అందులో కూడా స్వామి ఇచ్చారు ఇది. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యాసనం చేయవ వాంగ్మయం తపముచ్చతే అన్నారండి. అంటే ఏది ఉచ్చమైన తపస్సు అంటే ఎటువంటిది అంటే వేరే వాళ్ళకి ఉద్వేగం కలగకుండా మాట్లాడడం, తర్వాత ఏమో స్వీట్ గా మాట్లాడడం, ఈ రెండే అండి. ఈ రెండు కూడా 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో పెట్టారు స్వామి. అదొకటి నేను చెప్పాలనుకున్నాను. మీరు కనుక గమనిస్తే 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో స్వామి చెప్పిన మాటల్లో ఒకటి ఉంది ఏంటంటే, డోంట్ టాక్ ఇల్ అబౌట్ అదర్స్ ఇన్ దర్ అబ్సెన్స్, ఇదొకటి. ఇంకో పాయింట్ ఏంటంటే స్పీక్ సాఫ్ట్లీ. ఈ రెండు మనం పాటిస్తూ ఉంటే అదే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ వాచిక తపస్సు అని అనుకుంటున్నానండి.
చాలా బాగుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ నుంచి రాశారు ఒక శ్రోత, పెద్దలు పిల్లల్ని ఒకరితో ఒకరిని పోల్చడం వల్ల పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుందన్నారు, అలా కాక వారిలో కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ఎలా మాట్లాడాలి?
ఎక్కడన్నా కూడా కాన్ఫిడెన్స్ అనేది మొట్టమొదట బయట చూస్తాం మన పిల్లల అంటే, సెల్ఫ్ అనే దాన్ని మర్చిపోయి మనం ప్రపంచంలోకి వెళ్తాం కాబట్టి యాక్చువల్లీ గమనిస్తే కనుక చాలా చిన్నప్పుడు పిల్లలందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారండి. ఇన్ఫెంట్స్ గా ఉన్నప్పుడు వెళ్తున్న కొద్దీ మనసు పెరుగుతున్న కొద్ది కాన్ఫిడెన్స్ ఎందుకు తగ్గుతుంది అంటే, నేను పర్హాప్స్ ఐఎమ్ నాట్ ఓకే, ద వరల్డ్ ఈజ్ ఓకే అన్న ఒక తత్వం మనకు బయలుదేరుతుంది. అప్పటి నుంచి మనం బయట పర్సనాలిటీస్ కోసం చూస్తాం, ఎవరు చాలా ఐడియల్స్ మనకి, ఎవరు రోల్ మోడల్స్ అని చూస్తూ ఉంటాం. రోల్ మోడల్స్ ని బట్టి మనం వాళ్ళపైన ఆధారపరుచుకుని చేస్తూ ఉంటాం, కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాము. చివరికి ఒక స్టేట్ కి మనం గనక జీవితం పరిపూర్ణమవుతే ఇదంతా నాలోనే ఉంది, ఈ తత్వం నా మై తత్వం ఇస్ ఓకే అన్న సిచ్యువేషన్ కి వస్తాం. ఇది లైఫ్ లో ఒక రౌండ్ అబౌట్ సర్కిల్. కానీ బాల వికాసం, అందుకని చిన్నప్పుడు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వేరే బయట ఎక్కడో ఎవరి మీద పెట్టుకోవాలనుకునే తత్వ టైంలో కాన్ఫిడెన్స్, బాల వికాస్ చాలా ఇంపార్టెంట్. గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ అక్కడ చాలా వాళ్ళకి చెప్పే కథలు, ఆ కథలు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం నాస్తి పరోధర్మ, ధర్మరక్షిత రక్షిత లాంటి ఎన్నో కాంప్లికేటెడ్ సత్యాలని చాలా సింపుల్ గా చెప్పేసేది కథల్లో. హరిశ్చంద్రుడు, రాముడు, రావణాసురుడు లాగా ఉంటే ఎట్లా ఉంటుంది, పాండవులు వల్ల వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటి పురాణాల్లో ఉన్నవన్నీ చక్కగా మన బాల వికాస గురువు చెప్తూ ఉంటారు. అయితే వీటిలన్నిటి ఎసెన్స్ కి ఏమిటి అంటే స్వామి మనకి చెప్పింది అష్టాదశ పురాణేషు వ్యాసస్సు వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని చెప్పారు. కాబట్టి పేరెంట్స్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లలకి చెప్పే ఏంటంటే, నేనే గనక ఒకవేళ హర్ట్ చేసేటైతే స్పీచ్ లో అది కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది, వాళ్ళకి చెప్పడం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది పేరెంట్ గా నాకు సెల్ఫ్ అవేర్నెస్, ఎక్కువ సెల్ఫ్ అవేర్నెస్. నేను గనక కాన్షియస్ గా ఉండి అవేర్ గా ఉండి నా మాట నేను చూసుకుంటూ ఉంటే, ఏది వస్తుందో చూసుకుంటూ ఉంటే, ఎందుకంటే అండి రాక తప్పదు పిల్లలు పెరిగేది ఒక రోజుది కాదు, ఇది ఒకటి రెండు కాదు, 20 ఏళ్ల ప్రాజెక్ట్ పిల్లల్ని పెంచడం. ఈ పెంచే దాంట్లో ఏమవుతుంది అంటే ప్రతిరోజు ఒకలాగా ఉండదు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. అవేర్నెస్ ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటే ప్రజ్ఞే వల్ల మనం మనం చూసుకోగలిగి స్వామి అనుగ్రహం వల్ల ఎన్నోసార్లు మనము కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలుగుతాము. మనం ఏమి భయపడక్కర్లేదండి, ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్నిసార్లు తప్పుటడుగు వేసి మన ద్వారా కోపంగా ఏమన్నా స్పీచ్ వస్తూ ఉన్నా కూడా అది వాళ్ళు చూస్తే, ఎందుకంటే అప్పుడప్పుడు అయ్యే దానికి ఎక్కువగా మన లవ్ ని చూస్తారు కాబట్టి పిల్లలు వాళ్ళు కూడా నేర్చుకుంటారు, మిమ్మల్ని వాళ్ళు క్షమిస్తారు. కాబట్టి దిస్ ఈస్ ద వే అని అనుకోవడం ఏంటంటే, లవ్ అండ్ లా స్వామి చెప్పింది మనం బ్యాలెన్స్ చేయొచ్చు, ప్రొవైడెడ్ వీ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ స్పీచ్.
స్వామి చక్కగా చెప్తారు, స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తారు, తల్లిదండ్రులు ఇద్దరూ తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారంట. సో మనం ప్రేమపూరితంగా మనం పొద్దున్న దినాన్ని మొదలు పెడితే మనం రాత్రి పడుకునేటప్పుడు హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చని అనిపిస్తుంది. సో తర్వాతి ప్రశ్న, కలవకుట అశోక్ రాశారు బెంగళూరు నుంచి, దేహాన్ని వంచితే ఇంద్రియాలను ఎలా నియంత్రించడం జరుగుతుంది?
అంటే దీన్ని నేను అనుకో, అశోక్ గారు ఏమంటున్నారంటే, ఒకవేళ ఏదైనా పనిలోకి వెళ్తుంటే దేహాన్ని వంచడం అంటే ఏదైనా పనిలోకి ప్రపంచంలో నేను ఉద్యుక్తం అయినప్పుడు ఎంత డీటెయిల్డ్ గా అందులోకి ఇన్వాల్వ్ అయిపోతానంటే తర్వాత నాకు నిజంగా మైండ్ సెన్స్ కంట్రోల్ చేయగలనా, నా మీద నాకు కంట్రోల్ పోతుంది, ఎందుకంటే అందులోకి అంతగా ఆకర్షించబడతాను, ఇన్వాల్వ్ అయిపోతాను అన్న మాట ఒకటి ఉంది. అయితే స్వామి రెండు విషయాలు చెప్పారని అవి చెప్తాను. హౌ టు బి ఎవాల్వ్డ్ while you are involved idanmata ante okavel involve aina kuda etla evolve avadam ela antunnattu undadam ante as far as possible avoid causing harm or pain to others. వేరే వాళ్ళు మరి పనిలో ఉన్నప్పుడు ఏదన్నా వేరే వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు వీలున్నంత వరకు ఇది మాత్రం ఒకటి మీరు డిక్టం పెట్టుకోండి, ఒక రూల్ లాగా పెట్టుకోండి, అంటే వేరే వాళ్ళకి మనము హార్మ్ చేయకూడదు, హర్ట్ చేయకూడదు అనేది పెట్టుకోవడం వల్ల మళ్లీ 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 మనకి అవేర్నెస్ వస్తూ ఉంటుంది, అలర్ట్ అవుతూ ఉంటుంది. రెండోది, ఎప్పుడన్నా ఒకవేళ గనక కోపం గాని లేకపోతే ఇంకోటి ఇంకోటి మనకి ఇమోషన్ వస్తే గనక వచ్చినా కూడా ఏదో ఒక మంత్రము సాయిరాము ఏదో మన దగ్గర ఉండాలి అనుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసేందుకు, అది ఫస్ట్ సాయిరామ్ అని వస్తే గనక సాయిరామ్ నుంచి కొంత గ్యాప్ ఇస్తే తప్పకుండా ఆ యాంగర్ నుంచి మనం సెల్ఫ్ అవేర్నెస్ వల్ల చూడగలుగుతాం. మనలో చూసిన మనం చూసిన ఏ ఇమోషన్ మనలో మిగలదండి, అది తగ్గిపోవాల్సిందే తప్పకుండా. అది దర్ ఇస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. కాబట్టి దేర్ ఇస్ నో అదర్ వే టు ఎవాల్వ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఇన్ విచ్ వీఆర్ గెటింగ్ ఇన్వాల్వ్. అంటే అందులోకి లాగబడిపోయినప్పుడు బయటికి రావాలంటే ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ అవేర్నెస్. కాబట్టి అవేర్నెస్ నే మనం పట్టుకోవాలి. స్వామి నామచరణ చాలా మంది భక్తులు చేస్తూ ఉంటారు, ఆ నామ లోపల వెళ్తూ ఉంటుంది, అది చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్.
ఇక ఈనాటి కార్యక్రమంలో మనం చివరి ప్రశ్న తీసుకుందాము. ఇది ప్రశాంతి ఇండియానా నుంచి రాశారు. ఇప్పుడున్న గ్యాడ్జెట్స్ వల్ల, ఇది చాలా కామన్ ప్రాబ్లం సార్ ఇది, గ్యాడ్జెట్స్ వల్ల నోటుతోనే కాదు వేళ్లతో కూడా మెసేజ్ల ద్వారా మాటలు పెరిగిపోతున్నాయి అంటున్నారు, మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్?
అది అంటే గరీష్ నువ్వు అన్నట్టు ఏంటంటే చాలా కామన్ ప్రాబ్లం మనందరికీ అవుతోంది. అయితే దీనికి సెపరేట్ గా ఆన్సర్ అంటూ మనం ఏమి చెప్పుకోవట్లేదు, కానీ ఇంతకుముందు అనుకున్న మాట ఏంటంటే, ఒక్కసారి ప్రతి గంటకి మనం ఒక చిన్న అలారం లాగా పెట్టుకుందామండి. ప్రతి గంటకి మన అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి ఇప్పుడు, స్మార్ట్ ఫోన్స్ లో ఒక అలారం పెట్టుకుందాం ప్రతి గంటకి. ఏంటంటే ఆ గంట స్వామి ఈజ్ ఆస్కింగ్ యూ టు బి హియర్ అండ్ నౌ అని ఒక మెసేజ్ రావాలంటే అక్కడ అంటే ఆ మెసేజ్ పెట్టుకోవాలి అలారం లో, స్వామి ఆస్క్ యూ టు బి హియర్ అండ్ నౌ అని రావాలి. అది చూడంగానే ఏ పని చేస్తున్నా ఒక్క నిమిషం ఆగిపోయి కళ్ళు మూసుకుని హియర్ అండ్ నౌ ట్రై టు గెట్ బ్యాక్ అండి. అంటే దానికి దానికి విధానం కూడా ఉందా? ఒకవేళ నేను క్విక్ గా చెప్తాను, ఎవరైనా ట్రై చేయాలంటే ఏంటంటే బయట నుంచి లోపలికి వచ్చే విధానము, కళ్ళు మూసేసుకోండి. కళ్ళు మూసుకుని ఎక్కడ కూర్చున్నా మీరు కూర్చుని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఫస్ట్ మీ శ్రవణం ద్వారా బయట ఏం జరుగుతుందో శబ్దాలు మాత్రం వినండి. ఆ శబ్దాల నుంచి మెల్లిగా మీ శరీరం మీదకి వచ్చి మీ శరీరాన్ని ఫీల్ అవ్వండి. ఆ శరీరం ఫీల్ అయిన తర్వాత లోపలికి కొంచెం ఇంకా లోపలికి వచ్చేసి మీ బ్రెత్ గమనించండి. బ్రెత్ గమనించిన తర్వాత ఇప్పుడు ఆలోచన ఏమన్నా వస్తుందా, ఏమి ఆలోచన అన్నట్టు చూడండి. ఆటోమేటిక్ గా మీరు అడుగు 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 లోపలికి వెళ్ళిపోతున్నారు. దిస్ ఈస్ ద వే టు గో ఇన్వర్డ్స్. ఈ ఇన్వర్డ్స్ ఒక్క నిమిషం చేసిన గంటలో అంటే నిజంగా దినంలో చూసుకుంటే పడుకునే టైం తీసేస్తే ఒక 15 నిమిషాలు చేస్తాము, కానీ చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. నిజంగా దీన్ని మనం తక్కువ అంచనా వేయలేము. అందుకని చేరాస్వామి అన్నారండి, తలపులన్నీ నిలిపి నిముషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతన జీవి అన్నారు. ఇది చాలా తక్కువ అనుకుంటాం కానీ చాలా ఎక్కువ. కాబట్టి ఈ ప్రాక్టీస్ తో స్టార్ట్ చేద్దాము. అప్పుడు గ్యాడ్జెట్స్ చూసుకున్నా పర్వాలేదు, ఏం చూసుకున్నా పర్వాలేదు, మీరు ఏం చేస్తున్నా గంటకి మాత్రం వెనకాలకి వచ్చేసే తత్వం ఉంటే క్రమంగా మన లైఫ్ లో ఏం చూస్తామంటే ఒక నిమిషమే, ఒక గంట, అదే మన జీవితం అంతా నిండిపోయిన తర్వాత గ్యాడ్జెట్స్ చూసే అవసరం కూడా మనకు ఉండదు. ఇది మాత్రం విషయం.
చాలా బాగుంది కోట శివకుమార్ గారు. ఈరోజు ఇంతమంది ప్రశ్నలను, ఈరోజు ఈ ఎంతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట, బెండ్ ది బాడీ మెండ్ ది సెన్సెస్ ఎండ్ ది మైండ్ అనేది. దీంట్లో ఇంతమంది శ్రోతలు అడిగిన ప్రశ్నలకు మీరు స్వామివారి ఉపదేశాల నుంచి, స్వామివారు రాసిన రచనల నుంచి మీరు తీసుకుని ఇలాగ అందరికీ అందచేయడం చాలా ఆనందకరంగా ఉంది. నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ దేహం ఉన్నంత వరకు మనకి సందేహాలు తప్పవు.
అవును,
ఆ సందేహాలు నివృత్తి చేసుకుంటూ పోతుంటేనే ఆ దేహం తరించిపోతుంది. మరి ఈ సాధనా మార్గంలో స్వామి మనకి ఇంటా వెంట జంట ఉండి మన బాడీ, మైండ్ అండ్ సోల్ మూడిటిని తన అధీనంలో తీసుకుని తన ఇన్స్ట్రుమెంట్స్ గా చేసుకుంటారని, మనం హాలో ఫ్లూట్స్ గా తయారయ్యి స్వామి ప్రేమను మన ద్వారా ప్రసరింపజేయాలని మనం ప్రార్థిద్దాం సార్.
తప్పకుండా అండి.
సాయిరాం సార్.
సాయిరాం అండి.
ఇంతవరకు మీరు సాయి పథంలో పయనం ప్రశ్నోత్తర కార్యక్రమంలో పరమపద సోపానత్రయానికి సంబంధించి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు అనే అంశంపై శ్రోతలు అడిగిన ప్రశ్నలకు స్వామి సందేశాల ఆధారంగా శ్రీ కోట శివకుమార్ గారు ఇచ్చిన సమాధానాలు విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్.